నీ ముఖము యొక్క తేజస్సు, నీ ముఖము యొక్క కాంతి, నీ ముఖము యొక్క అందము ఒక ప్రవాహంలా ఇలా పైకెక్కింది. ప్రవాహం చూడండి, పైకెక్కుతూ ఉంటుంది కదా, ఆ పైన ఉన్నటువంటి నీటి నీరు నిల్వ చేసుకునేటటువంటి తొట్టెలోకి నీరు పైకెక్కట్లా, అలా పైకెక్కింది. పైకెక్కితే దానికి ఒక లక్షణం ఉంది, ప్రవహిస్తుంది అది నీరు. ఇప్పుడు ఈ సౌందర్యము ప్రవాహం చేసింది, ముందుకెళ్ళింది, ప్రవహించి నిలబడింది ఓ పల్లవైన ప్రాంతంలో. ఎక్కడికి ప్రవహించింది? సీమంత సరణి ఇలా వెళ్ళి ఇక్కడ వరకు వెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు ఆ ప్రవాహం ఏమిటి? అమ్మవారి పాపట. దానికి శంకరాచార్యుల వారు ఎంత అందంగా తీసుకొస్తున్నారో చూడండి. సాధారణంగా వ్యాసుడు చెప్పిన ఏదైనా మనం అయ్యో మర్చిపోతామేమో విస్మరిస్తామేమో అనుకుంటే శంకరాచార్యుల వారు గొప్ప చమత్కారాన్ని జోడిస్తారు. జోడించి మనం మర్చిపోకుండా గుర్తు పెట్టుకునేటట్టు చేసి మనకి అభ్యున్నతిని కల్పిస్తారు. అలా వ్యాసుడు అమ్మవారి కళ్ళ గురించి మాట్లాడితే అసలు లోకంలో ఎవరూ ఊహించలేనంత చమత్కారం చేశారు శంకరాచార్యుల వారు ఒక చోట. మళ్ళీ పక్కకి వెళ్ళిపోయేట అనుకోకుండా వచ్చేస్తాను, అందాక ఇది వినండి, అదో సంతోషం చెప్పకుండా ఉండలేను నేను. తవాపర్ణే కర్ణే జపనయన పై శూన్య చకితాః నిలీయంతే తోయే నియతమ నిమేషాశఫరిక యంచ శ్రీద్బద్ధచ్చదపుటక వాతంకువలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి అన్నారు చోటైన. అమ్మా నీ కన్నులున్నాయే, ఈ కన్నులు చాలా అందంగా ఉన్నాయి అని మహానుభావుడైన ప్రతిపాదన చేశాడు వ్యాసుడు. అమ్మవారి కళ్ళు అమ్మవారి కళ్ళే, అవి ఎప్పుడూ మనందరి క్షేమాన్ని చూస్తుంటాయి. ఆ కన్నులు మనం బాగా గుర్తుపెట్టుకునేటట్టు చేయాలని శంకరాచార్యుల వారు అన్నారు. అమ్మా అసలు నీ కన్నుల యొక్క గొప్పతనం ఎక్కడుందో తెలుసా? చేప పిల్లలతో పోలుస్తారు. మీకు విచిత్రం ఏంటంటే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి నామములు ప్రముఖమైనవన్నీ ఉన్నాయి, లేని ఒకే ఒక్క నామం ఏమిటంటే మీనాక్షి. మీనాక్షి నామం లలితా సహస్రంలో ఎక్కడా లేదు. అదేమిటంటే అంత గొప్ప నామం కదా దక్షిణ దేశంలో, ఆ మీనాక్షి నామాన్ని ఎందుకు వదిలేశారు వ్యాసుల వారు? అంటే ఆయన వదిలేయలేదు, మీనాక్షి అని వదిలేయడం ఇష్టం లేక దాన్ని పెద్ద చేసి చెప్పారు. అందుకే వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన అని చెప్పారు 16 అక్షరాల నామంగా. మీనాక్షి అంటే 3 అక్షరాలు అయిపోతుందని దానికి శంకరాచార్యుల వారు పొంగిపోయి సౌందర్యలహరిలో ఈ శ్లోకం ఇచ్చారు. అమ్మా నీ కన్నులను చేపలతో పోలుస్తారు, నీ కన్నులను పద్మములతో పోలుస్తారు. పద్మములతో కాదు కమలములతో అనుకోండి, కమలములతో పోలుస్తారు. కానీ అసలు వీళ్ళకి తెలియక అలా పోలుస్తున్నారు. కానీ అమ్మ ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది. అమ్మవారిని మీనాక్షి మీనాక్షి అంటే అమ్మవారి కళ్ళు చేపల్లా ఉంటాయి చేపల్లా ఉంటాయని కదా దాని అర్థం. ఈ చేపలన్నీ అనుకున్నాయిట ఒకసారి అమ్మవారి కళ్ళని చేపలతో పోలుస్తారంటే మనతో పోలుస్తారు కదా, అంటే మనం ఎంత అందంగా ఉంటామో ఆవిడ కళ్ళు అంత అందంగా ఉంటాయి. ఎవరికి వాడు అందంగా ఉండడు, అద్దం పెట్టుకు చూసుకున్నా అంత అందంగా ఎవడు అనుకుంటాడు. అందుకని ఒకసారి వెళ్ళి చూసి వద్దాం అమ్మవారి కళ్ళు అని అమ్మవారి దగ్గరికి వచ్చేయట. వచ్చి చూసేయట కళ్ళవంక, అబ్బా చాలా బాగున్నాయి అమ్మవారి కళ్ళు. కానీ మనకి అమ్మవారికి తేడా ఏమిటంటే మనం ఇలా రెప్ప వేస్తాం, అమ్మవారి కన్ను రెప్ప వెయ్యట్లేదు. ఉన్నీష నిమిషోత్పన్న విపన్న భవనావళి, ఆవిడ రెప్ప వేస్తే లోకాలన్నీ లయమైపోతాయి. అందుకని ఆవిడ కన్ను ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఎప్పుడూ తెరిచి ఉంచగలదు ఆవిడ, ఎప్పుడూ తెరిచి ఉంచలేం మనం. అందుకని ఒక పని చేద్దాం, మనకి ఎలాగో మీనాక్షి అని నామం ఉంది మనతో పోలుస్తారు కాబట్టి మనం కళ్ళకి దగ్గరగా వెళ్ళి ఆ శక్తి కొంత మనం దొంగతనం చేద్దాం అనుకున్నాయి. ఎవరికి ఉండే స్వతంత్రం వాళ్ళకు ఉంటుంది కదండి. భార్య వైపు వచ్చినటువంటి బంధువు అనుకోండి వంటింట్లో కడతాడు, ఏమే అక్క ఏం చేస్తున్నావు, అక్కడ వెళ్ళి బుక్కును జీడిపప్పులకు నోట్లో వేసుకుంటాడు, మీ బావ చూస్తే దెబ్బలాడతారు, ఇది ఈశ్వరుడికి నైవేద్యం పెట్టాలి, ఏడు దిక్కుమల్ని తింటే తిరుగుతుంది ఆవిడ. ఆవిడ వైపు బంధువు కాబట్టి వంటింట్లో కడతారు, ఆయన వైపు బంధువు అనుకోండి హాల్లో కూర్చొని బావగారు బాగున్నారా అన్నయ్య బాగున్నావా ఏమిటి అని అడిగి ఒక పావు గంట పోయిన తర్వాత వదిలేగారు ఏమిటి హడావుడిగా ఉన్నారా అంటే ఆ బాగున్నానయ్యా మరిది కులాసాగా ఉన్నావా ఇదిగో వంట చేస్తున్నానయ్యా ఉండిపో భోజనానికి ఇవాళ నీకోసం వంకాయ గుత్తంకాయ కూర వండుతున్నానంట, చాలా సంతోషం వదిలేగారు అని ఓ పావు గంట పోయాక వంటింట్లో కడతాడు ఆయన వైపు బంధువు. అయితే ఎవరి తేడా వారికి ఉంటుంది కదా లోకంలో. అలా చేపల్ని కళ్ళతో పోల్చారు కాబట్టి చేపలు అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాయి. ఎలాగో అమ్మవారి కంటికి రెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తి ఉంది. ఇది మనం కొంచెం దొంగతనం చేసేద్దామని చెప్పి అమ్మవారి కళ్ళ దగ్గర దొంగతనం చేసేసి కన్నురెప్ప వెయ్యకుండా తిరగడం నేర్చుకున్నాయి. ఇప్పుడు ఈ కనురెప్ప వెయ్యకుండా మనం తిరుగుతూ తిరగగలమని సంతోషించి అవి వెళ్ళగానే దొంగతనం జరిగితే ఎవరికి చెప్తారు? ముందు పక్కింటి వాళ్ళకి చెప్తారు. ఏమండవే రాత్రి దొంగలు పడ్డారు మా ఇంట్లోనే, అంతేగాని హైదరాబాద్ వెళ్ళిపోయి తమ్ముడికి చెప్పరు కదా. అందుకని ఇప్పుడు ఈ కళ్ళు ఏం చేశాయి, మా దగ్గర చేపలు కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగిన శక్తిని దొంగతనం చేశాయని పక్కింటికి వెళ్ళి చెప్పాయి. పక్కిల్లేది ఆవిడ ఆకర్ణాంత విశాల నేత్రములు కలిగిన తల్లి, ఇక్కడ వరకు పెడతాయి ఆవిడ గుడ్లు. అందుకని ఈ కళ్ళు ఇక్కడికి వెళ్ళి చెవులకి చెప్పాయి. ఈ చెవులకున్న లక్షణం ఏమిటి? పక్కన కవులందరూ కూర్చున్నప్పుడు వాళ్ళ మాటలు వింటుంటాయి. విని మీకు ఒక కొత్త విషయం చెప్పమా, కవిత్వం రాయడానికి చేపలు నిన్న రాత్రి వచ్చి అమ్మవారి కళ్ళ దగ్గర రెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని దొంగిలించాయని మీ కవులకు చెప్పి, ఇక కవులందరూ ఈ విషయం రాసేస్తే మీ మొహం ఇచ్చా మీ అమ్మవారి కళ్ళ దగ్గర రెప్పేయకుండా ఉండగలిగిన శక్తిని దొంగతనం చేశారన్నమాట, అందుకు రెప్పేయరని ఊళ్ళో వాళ్ళందరూ దొంగ దొంగ అంటారని భూమి మీద ఉండడం మానేసి చేపలు అప్పటి నుంచే నీళ్ళలోకి పోయాయమ్మా అన్నారు శంకరాచార్యులు. అసలు ఎవరైనా చేస్తారంటే అటువంటి ఊహ ఆయనకే చెల్లింది. మీకు తెలుసో తెలియకో గమనించండి, ఇప్పుడు మీరు ఇది వింటున్నప్పుడు అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్ళారు మీరు చేపల్లాగా. అది చాలు మన రక్షించేస్తుంది, ఆవిడ కళ్ళల్లో పడ్డాం మనం. ఇది శంకరాచార్యుల వారి ప్రజ్ఞంటే తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్య చకితాహ నిలీయంతే తోయే నియతమని మేషాశపరికా. ఆడ చేపలు వెళ్ళైటే సరోజములు అమ్మవారి కళ్ళని సరోజములతో పోలుస్తారు కదా, సరోజాక్షి అని. అందుకని అవనుకున్నాయిట మన అమ్మవారి కళ్ళని మనతో పోలుస్తారు కదా, వెళ్ళి చూసొద్దామని వచ్చేట. ఆ సరోజములు అంటే కమలములు, పువ్వులు వచ్చాయి. వచ్చేటప్పుడు అవి ఏం చేశాయంటే మరి ఇంటికి తాళం వేసుకుని రావాలి కదండి, ఎవరైనా ఎక్కడికన్నా పెడితే తాళం వేసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళాయి. ముడుచుకున్న తర్వాత వెళ్ళాయి అనుకోండి, మీరు తలుపులు వేసేసాయంటే ఎప్పుడు ముడుచుకుంటాయి అవి? ముడుచుకోవడము అంటే పగటి వేళ ముడుచుకుంటాయి, రాత్రి వేళ తెరుచుకుంటాయి. అందుకని ఓ పగటి వేళ ప్రయాణం చేస్తారు కాబట్టి ఓ పగటి వేళ తలుపులు వేసేసి అంటే ముడుచుకుపోయిన తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చాయి. లేదా అప్పటికి అసలు ఆ లక్షణం లేదు పువ్వులకి. అవి వచ్చి అమ్మవారి కళ్ళ దగ్గరికి వచ్చి నిలబడి చూసాయి. చూసిన తర్వాత వాటికి సిగ్గేసి, ఊరే ఏదో మనలా ఉంటాయి అలా పోల్చారు కదా అని మనం ఇక్కడికి వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆవిడ కన్నులు, ఆ కన్నుల వైభవం, ఆ తల్లి కన్నుల కాంతి, భక్తుల్ని రక్షించగలిగిన శక్తి, ఎంత దూరంలో ఉన్నవాణ్ణైనా అమ్మా అంటే చాలు కాపాడగలదు, ఆవిడెక్కడా? ఒక్క రాత్రి పుట్టి ఒక్క పగలుండి ఊడిపోయే మనం ఎక్కడా? నేరకపోయి వచ్చాను చాలా తప్పు కదూ, వెళ్ళిపోదాను రండి అని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అందులో ఓ పువ్వు అంది, వెళ్ళిపోతున్నాం బాగానే ఉంది, మరి పక్కిళ్ళ వాళ్ళందరూ వచ్చి వెళ్ళొచ్చారా, ఏమన్నారు మిమ్మల్ని, మీలాగే ఉన్నాయా అమ్మవారి కళ్ళు అంటారు కదా, మరి ఎలా పెడతామని అడిగాయి. అప్పటి వరకుట లోకంలో కమలములు పగటిపూట కూడా విచ్చుకునేవి, రాత్రిపూట విచ్చుకుని ఉండేవిటే. కానీ అవి ఏం చేసాయంటే పగటిపూట ఇంటికి వెడితే అందరూ లేచి ఉంటారు, వచ్చి అయిపోయిందా ప్రయాణం, ఎప్పుడొచ్చారు, అమ్మవారు ఏమంది, అమ్మవారి కళ్ళు మీలాగే ఉన్నాయా అని అడుగుతారని సిగ్గుపడిపోయి అందరూ పడుకున్నాక ఇంట్లోకి ఎడదామని పగటిపూట ముడుచుకుని రాత్రిపూట తెరుచుకోవడం అలవాటు చేసుకున్నాయిట చంద్రకాంతికి. మళ్ళీ తెల్లవారి సూర్యకిరణాలు పడేటప్పటికి ఎవరైనా వచ్చి అడుగుతారేమో అని తెల్లవారేటప్పటికి ముడుచుకుని తాళాలు వేసుకుని వెళ్ళిపోతుంటాయిట. అందుకనమ్మా కమలములు రాత్రి విచ్చుకుంటాయి, పగలు ముడుచుకుంటాయి. ఇది కారణం అసలు చేపలు భూమి మీద ఉండవు, నీళ్ళల్లో ఉంటాయి. ఈ రెండు నీ కళ్ళ దగ్గర అవమానం పొందాయన్నారు శంకరాచార్యులు. ఆయన ఏది చెప్పినా అంత అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ వెనక్కి రండి. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? తనోతు క్షేమన్న స్తవవదన సౌందర్య లహరి పరీవాహ శ్రోత సరణమివ సీమంత సరణి. అమ్మా నీ ముఖము అనబడేటటువంటి దీప్తి, ఆ సౌందర్యము పైకి ప్రవహించింది, ప్రవహించి అది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా వెళ్ళింది. ఇది ప్రవాహం. ఎక్కడైనా ఆ ప్రవాహం, ఆ కాంతి ప్రవహిస్తే తెల్లగా ఉంటుంది కాంతి, కాబట్టి పాపట తెల్లగా ఉంటుంది అమ్మవారిది. అది ఎక్కడి వరకు ఉంటుంది? బ్రహ్మస్థానం వరకు మాత్రమే పాపట తీయాలి, అది దాటి వెళ్ళకూడదు ఎవరు కూడా. ఎందుకు వెళ్ళరు అంటే మనకి అసలు నిజానికి 11 రంధ్రములు ఈశ్వరుడిచ్చినవి, కానీ ఒక రంధ్రాన్ని పుట్టగానే మూసేస్తారు, నాభి బొడ్డు. అప్పటి వరకు తెరుచుకుని ఉంటుంది. అమ్మ కడుపులో ఉండగా నాభి ద్వారానే ఆహారం విడుతుంది, బయటికి రాగానే నాభిబంధం కోసేస్తారు, హృదయ సంబంధం ఉంటుంది మా అమ్మ అని. కాబట్టి పుట్టగానే నాభిబంధం మూసుకుంటుంది. మహాయోగులైన వారు, అమ్మవారిని గొప్పగా ఉపాసన చేసిన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు వారు మహాభినిష్క్రమణము అంటారు. అంటే ఈ పైకొచ్చి ఇక్కడ తలుపు తెరుచుకుని వెళ్ళిపోతారు, ఇక్కడ తలుపు తెరుచుకుని వెళ్ళిపోతారు. కాబట్టి ఇది చిట్లిపోతుంది. ఇది చిట్లిపోయి వెళ్ళిపోయారు అంటే ఇక వారు వెనక్కి రారు అని గుర్తు. అంటే చిట్లిపోయి వెళ్ళిపోవడం అంటే ఏదో శుద్ధి పెట్టి కొట్టుకోమని కాదు నా ఉద్దేశం, యోగ ప్రక్రియ ఏందో పెడతారు అలాగే. కాబట్టి అది చిట్లిపోయి వెళ్ళిపో, అది చిట్లిపోయింది అంటే ఇంకా అదే అదే ఆఖరిసారి తెరుచుకునే తలుపు. కాబట్టి ఆ తలుపు అస్తమానం తెరవకూడదు, ఆ తలుపు తట్టకూడదు, ఆ తలుపు మీద ఎప్పుడూ ఏది స్పృశించకూడదు ఎక్కువ. అందుకని పాపట తీస్తే ఇక్కడ వరకు మాత్రమే తీస్తారు, కానీ బ్రహ్మస్థానాన్ని దాటకూడదు. అసలు పాపటకి ఒక శక్తి ఉంది, పాపట మగవాడికి లేదు. ఎందుకనంటే మగవాడు శిఖతో ఉండాలి అని సంప్రదాయం. శిఖతో ఉన్నాడు అంటే వెనకాల పిలకున్నవాడికి పాపట ఏమిటండి, హా ఆయనకి జుత్తు పెరిగితే వెంటనే తలనీలాలు ఇచ్చేస్తాడు, శిఖ పెట్టుకుంటాడు, ఇంకా ఆయనకి పాపట దువ్వెన ఎందుకు? కాబట్టి అసలు మగవాడికి పాపటన్న క్వశ్చన్ లేదు. ఇంకా ఉన్నదెవరికి, కేవలము స్త్రీలకి. స్త్రీలకు ఎందుకు ఇచ్చారో తెలుసా అండి, సౌభాగ్య లక్ష్మి ఉంటుంది. పాపట కొంతవరకు తీయడం, వంకరగా తీయడం అంగీకరించబడినటువంటి విషయము కాదు. పాపట బ్రహ్మస్థానం వరకు తీయాలి. అసలు యథార్థమునకు ఎప్పుడూ తరగకూడనటువంటి బొట్టు పెట్టుకోవలసిన స్థానం ఇది. ఇది భ్రూమధ్యమునందు పెట్టేది దృష్టిదోషం పోవడానికి, రెండు ధ్యానమునందు మనసు నిలబడడానికి ఆజ్ఞాచక్రాన్ని కప్పుతారు బొట్టుతో. అసలు బొట్టు ఉండవలసిన స్థానం ఇక్కడ పెట్టుకుంటారు. ఇది సౌభాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి స్థానము అంటారు. ఇక్కడ బొట్టు ఏ స్త్రీ ఎప్పుడు మరుగున పడకుండా పెట్టుకుంటుందో ఆమె భర్త తలపెట్టిన కార్యములు కలిసి వస్తాయి అని చెప్తోంది వేదాంతం. లోకంలో లక్ష్మీ స్థానములు ఐదే, అసలు నిజానికి ఆరవ స్థానం లేదు. ఐదు చోట్లే లక్ష్మీదేవి ఉంటుంది. మొట్టమొదటి స్థానం ఆవు యొక్క వెనక తట్టు, అందుకే ఆవుకి ముఖమునందు పూజ లేదు, పృష్ఠభాగమునందే పూజ, లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది అక్కడ. రెండవది ఏనుగు యొక్క కుంభస్థలం, అందుకే సత్కారములలోకెల్లా గొప్ప సత్కారం గజారోహణం చేయిస్తారు. లోకంలో దేని వెంట్రుకైనా కూడా పాపాన్ని తీసుకొస్తుంది, ఏనుగు వెంట్రుక దృష్టిదోషాన్ని పోగొడుతుంది. అందుకే కొంచెం అనారోగ్యంగా ఉండి ఎప్పుడూ ఏదో దృష్టిదోషానికి లోనయ్యేటటువంటి ఇంట్లో పిల్లలకి ఆ వేయవలసినటువంటి ఉంగరం రాయి కింద ఏనుగు వెంట్రుక పెట్టి రాయి పెట్టి చేతికి తొడుగుతూ ఉంటారు, లేకపోతే తావీజు కడుతూ ఉంటారు. అలాగని దేవస్థానాల్లో ఉన్న ఏనుగుల వెంట్రుకలన్నీ ఊడిపోయేటట్టు పీకకూడదు, తప్పు కూడా అనేది, అది ఈశ్వరుడి ఏనుగు కాబట్టి వెంట్రుకలు కూడా ఈశ్వరుడి. అడవిలోకి వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నాలు చేయకూడదు. కాబట్టి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటే చాలు. ఇప్పుడు నేను ఇలా అన్నానని ఈ తిరుపతి అవి వెళ్ళినప్పుడల్లా ఏనుగుల వెంట్రుకలు పీకేసి కోటేశ్వరరావు పీక్కోమన్నారని నా మీద చెప్పకండి, అలా చేయకూడదని నేను చెప్తున్నానని మీరు గుర్తుపెట్టుకోండి. నేను శాస్త్రం చెప్పాను అంతే, అంతవరకే. అలా మీకు ఎప్పుడైనా ఏ సర్కస్ అయినగో కనపడితే వాడిని అడిగి ప్రాధేయపడి వాడికి ఓ 1000 లక్షో ఇచ్చి ఓ వెంట్రుకలు తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు, పుచ్చుకుంటే రూపాయి పావలా కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఆమె యొక్క పాపట కూడా ఇక్కడ వరకు ఉంది, బ్రహ్మస్థానం వరకు. ఇక్కడ అమ్మవారు బొట్టు పెట్టుకుంది. ఇదంతా శంకరాచార్యులు వారు ఎందుకు చెప్తున్నట్టు, ఆ జుట్టు మనం చూడాలని. ఎందుకు ఆ జుట్టు మనం చూడాలని ఆయనకి అంత తాపత్రయం? మనం కాని ధ్యానములో చూడగలిగితే ఉత్తర క్షణంలో మన క్లేశభారము పోతుంది, అజ్ఞానము నశించడానికి కారణం అవుతుంది. కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత ఎప్పుడో వింటాడు సుమా దీన్ని అని చెప్తున్నాయి శాస్త్రాలు. కాబట్టి తనోతు క్షేమన్నస్తవ వదన సౌందర్య లహరి పరీవాహ శ్రోత సరణి రివ సీమంత సరణి. సీమంత అంటే హద్దు అని, సీమ అంత, అంతము అంటే ఆఖరం, సీమ అంటే ప్రదేశము, సీమాంతము అంటే ఇక్కడతో ఈ ప్రదేశం అయిపోయింది, ఇక్కడ వరకు మాత్రమే వెళ్ళవచ్చు. సీమంతము, సీమాంతము ఇక్కడతో పూర్తయిందని పాపట ఇక్కడ వరకు తీయాలి. సీమంతము అని ఒక ఉత్సవం చేస్తుంటారు, దాని పేరు సీమంతము కాదు నిజానికి, సీమంతోన్నయనము దాని పేరు. సరే 36 రకాల స్వీట్లు అట్టుకొస్తారా అంటారు, అవన్నీ ఏం లేవు. సీమంతోన్నయనమునందు చేసేది ఏమిటంటే భర్తగారు వచ్చి, భర్తగారు అడవి పంది యొక్క ముళ్ళుతో పాపట తీస్తాడు ఇక్కడ వరకు. తీసి ఆమె కేశపాశాన్ని అటు ఇటు జుత్తు
అటూ ఇటూ చేసి ఆమె జుత్తు ముడివేస్తాడు. ముడివేసి కడుపుకి మీడియాకు కట్టి ఆమె చేతులకు గాజులు తొడుగుతాడు. ఇవి మూడు ఎందుకు చేస్తారు అంటే గర్భరక్ష కొరకు చేస్తారు. సీమంతోన్నయనము జుత్తు ఎత్తి పట్టి ముడివేసి పాపట తీస్తారు కాబట్టి ఆ రోజున సుముహూర్తంలో దానికి సీమంతోన్నయనము అని పేరు. అసలు భర్త రాకుండా ఎక్కడో కూర్చుని 36 రకాల స్వీట్లు వాళ్ళు, 23 రకాల స్వీట్లు వీళ్ళు ఇచ్చుకుని అక్కడి నుంచి దానికోసం గొడవలు పడినవి సీమంతోన్నయనాలు కావు. నిజమైన సీమంతోన్నయనం అంటే అలా చేసింది సీమంతోన్నయనం శాస్త్రంలో. కాబట్టి శంకరులు అది ప్రతిపాదన చేస్తున్నది. తనోతు క్షేమన్నస్తవదన సౌందర్యలహరి పరీవాహ శ్రోత సరణిరివ సీమంత సరణి. ఆ పాపట ఇక్కట వరకు వచ్చి ఆగిందంట లేదాయన. ఆ ముఖం యొక్క కాంతి ఇలా ప్రవహించి ఇక్కడ వరకు వెళ్ళి ఇంకిక్కడ లోతుగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆగిపోయింది. ఓ చెరువుల ఏర్పడిపోయింది అక్కడ. అక్కడ వరకు బాగుంది. శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ ఎక్కడుందో తెలుసా అండి? వహంతి సింధూరం ప్రబల కబరీ భారతి మిరహ. సామాన్యమైనటువంటి గృహిణి ఒక ఇల్లాలు ఇక్కడ బొట్టు పెట్టుకుంటేనే భాగ్యలక్ష్మి స్థానం కదా. 5 భాగ్యలక్ష్మి స్థానాల్లో ఆవు వెనకతట్టు, ఏనుగు యొక్క కుంభస్థలము, మారేడు దళము యొక్క ఈనెలు ఉన్న వెనక భాగము, పద్మము, 5వది ఇల్లాలి యొక్క పాపట తీసేటటువంటి ప్రారంభ స్థానమునందు పెట్టబడిన బొట్టు, ఇవి 5 లక్ష్మీ స్థానాలు లోకంలో. అందుకే ఇక్కడ కుంకుమ పెడతారు. సామాన్యమైన ఇల్లాలి యొక్క పాపట తీసేటటువంటి ప్రారంభ స్థానమే భాగ్యలక్ష్మీ స్థానం అయితే, జగదంబ యొక్క పాపట తీసే ప్రారంభ స్థానము ఎంత గొప్ప భాగ్యలక్ష్మీ స్థానం అది. ఇప్పుడు మీరు తెలిసో తెలియకో ఆవిడ ఇక్కడ ఎర్రటి బొట్టు పెట్టుకుంది అని మీరు భావన చేసి చూశారనుకోండి, భావనామాత్ర సంతుష్టాయై నమః. ఆవిడ వెంటనే ఆవిడ భాగ్యలక్ష్మిని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎర్రటి బొట్టు ఉంది, ఇలా పాపట ఉంది. ఈ పాపటకి 2 వైపులా ఇలా నల్లటి జుత్తు దువ్వుకుని ఉంది. అందులో ఒక్క తెల్ల వెంట్రుక ఉండదు. నేను మీకు మనవి చేశాను, ఆమె నిశ్చయవ్వనా తల్లి. కాబట్టి ఘనస్నిగ్ధశ్లక్షణం చికురుని కురంబం తమసివి, నల్లటి జుత్తు 2 పక్కలకి ఉంది. అలా చెప్తే మనం పట్టుకోలేమోమని శంకరాచార్యుల వారు ఒక పెద్ద ప్రయోగం చేశారు. ఆయన అన్నారు, లోకంలో ఎవరి కోరిక తీరాలన్నా అమ్మవారి యొక్క కాళ్ళే పట్టుకోవాలి కదండి. ఎవరి కోరికైనా సరే తీరాలంటే ఆవిడ వినా మార్గం లేదు. సరే దీని గురించి చాలా పెద్ద చమత్కారం చేశారు శంకరాచార్యులు వారి సౌందర్యం. ఇప్పుడు అవన్నీ పట్టుకుంటే అయ్యే విషయం పనిలా కాబట్టి అలా వినండి చాలు. ఏ కోరికైనా ఆవిడ వల్లే తీరాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడిని చీకటి ఆశ్రయించింది. ఒకరోజు చీకట్లు వెళ్ళి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసి, అమ్మ మాకు కోరిక ఉందమ్మా, నువ్వే తీర్చాలన్నాయి. ఏమిటి మీ కోరికంది ఆవిడ? ఏమిటో కానీ మా కర్మ, సూర్యబింబం ఇలా వచ్చేటప్పటికీ మేము వెళ్ళిపోతాం. మేము ఎన్నడూ సూర్యుడిని ఓడించి మేము నిలబడింది లేదు లోకంలో. ఎప్పుడూ సూర్యుడు మమ్మల్ని గెలుస్తాడు. అమ్మ ఒక్క క్షణమైనా మేము సూర్యబింబాన్ని కట్టి పడేశాం, మేము గెలిచాం అన్న కీర్తి మాకిస్తావా? ఆవిడంది, మరి కోరిక తీర్చాలి కదూ ఆశ్రయించినప్పుడు. పాపం వీళ్ళు ఒక్క క్షణం సూర్యబింబాన్ని కట్టేస్తా ఉంటున్నారు, వీళ్ళ కోరిక తీరుస్తానని నా జుత్తులో దూరండి అందుకు. అంటే ఇప్పుడు ఆ చీకట్లన్నీ అమ్మవారి జుత్తులోకి చేరాయి. పట్టుకునేవాడు, కట్టేసేవాడు, దొంగతనంగా పట్టుకోవాలన్నవాడు, ఎదురిళ్ళి నిలబడలేని వాడు చాట్న దాక్కుంటాడు. కాబట్టి అవన్నీ చాట్న దాక్కున్నాయి. దేని చాట్న? అమ్మవారి జుత్తు చాట్న దాక్కున్నాయి చీకట్లు. ఇప్పుడు ఆ జుత్తు చీకట్ల గుంపుల్ల నల్లటి జుత్తు, అసలే నల్లటి జుత్తు వెనకాల చీకట్లు దాక్కున్నాయి. కనపడతాయా చీకట్లు ఉన్నాయని? కనపడవు. ఇప్పుడు బాలసూర్యుడు ఉదయిస్తాడు. మధ్యాహ్న సూర్యుడిని పట్టుకోవడానికి అసలు చీకటి ఉండదు అప్పటికి. అసలు చీకటి ఉంటే కదా పట్టుకోవడం. ఇప్పుడు నేనేదో గోపాలకృష్ణ గారిని పట్టుకోవాలనుకున్నాను అనుకోండి, గోపాలకృష్ణ గారు అక్కడ ఉంటే పట్టుకుంటాను. అసలు గోపాలకృష్ణ గారికి ఆగ్రహం వెళ్ళిపోతే నేనేం పట్టుకోను, ఆయన్ని పట్టుకోవడం కుదరదు. మధ్యాహ్నం సూర్యుడిని అసలు చీకటి పట్టుకోవడం అన్న ప్రశ్న లేదు, ఎందుకంటే మధ్యాహ్నం చీకటి ఉండనే ఉండదు. ఇంకెప్పుడు పట్టుకోవాలి? చిన్న సూర్యబింబం, బాలసూర్యబింబం వస్తుంటే ఎర్రటి చిన్న సూర్యబింబం ఇలా రాగానే ఈ చీకట్లు వెళ్ళిపోవడం మానేసి అన్నీ కలిపి అప్పుడు పట్టేసుకోవాలి పట్టుకుంటే. ఇంకా తర్వాత ఉండే అవకాశం లేదు, ఆయన ఒకడే ఉంటాడు ఇక్కడ.
కాబట్టి ఇప్పుడు పట్టుకుంటే అది ఒక చిన్న బింబాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారి తల ఎలా ఉందంటేట, చీకట్లు పట్టుకోవడానికి సిద్ధంగా జుత్తు వెనకాల దాక్కున్నట్టు. ఇదంతా శంకరులు చేస్తున్న ఊహమన్నీ అని. చీకట్లన్నీ జుత్తులో దాక్కున్నాయి. బాలసూర్యుడు అమ్మవారి యొక్క పాపట మీద ఉదయించాడు. ఎర్రటి బొట్టు కదా ఇక్కడ పెట్టుకుంది, ఇది బాలసూర్యుడిలా ఉన్నాడు. చీకట్లన్నీ వెనకాలన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక్క క్షణం మీకు పట్టుకునే అవకాశం ఇచ్చాను అని అమ్మవారంటే వచ్చి ఎలా పట్టుకుంటాయో అలా ఈ చీకట్లన్నీ వచ్చి పట్టేసుకున్నాయి. పట్టేసుకుంటే ఇప్పుడు సూర్యుడు ఏమవుతాడు, కనపడ్డాడు. కనపడకపోతే ఈ చీకట్లన్నీ కప్పేసి చీకటే ఉండిపోయింది అనుకోండి, మేము గెలిచాము సూర్యుడిని అన్నాయనుకోండి, మనం ఏమంటాం, మీ మొహం, సూర్యుడు ఉదయించలేదు కాబట్టి మీరున్నారు, మీరు గెలవలేదు. మీరెందుకు గెలుస్తారు, ఆయన వస్తే మీరు పోతారు. మీరు ఆయన్ని కప్పి ఉంచలేదు, అది సత్యం. ఆయన రాలేదు, బడాయి పోతున్నారు మీరు. ఇంకా మేము గెలిచాం, మేము కట్టేశాం సూర్యుడిని అంటున్నారు. ఉత్తిది, ఆయన అసలు రాలేదు. ఆయన వస్తే మీరు ఉండరు కాబట్టి, ఆయన రాలేదు కాబట్టి మీరు ఉన్నారు. ఉండి మేము కట్టేశామంటున్నారు. ఉత్తిది, ఆయన అసలు రాలేదు, మీరు ఉత్తే అలా అంటున్నారంటాం మనం. అందుకని అవి ఏం చేశాయంటేట, మేము పట్టుకున్నాం సూర్యుడిని అని చెప్పడానికి ఒక్క కిరణాన్ని విడిచిపెట్టేట. ఒక్క కిరణం మాత్రం పైకి ఉందనుకోండి, ఇది ఓ కిరణం. చూసారా, ఈ ఒక్క కిరణం ఉందంటే సూర్యుడు ఉన్నాడా చీకట్లో, అంటే మేము గెలిచేశామా, ఆధారం ఉందా లేదా పట్టుకున్నాం అనడానికి అని ఒక్క కిరణమే ఉందిట. ఇప్పుడు ఈ కిరణాన్ని కూడా స్వతంత్రంగా అటు ఇటు ఉండేటట్టుగా పట్టడానికి లేదు, సూర్యుడినే పట్టుకున్నప్పుడు కిరణాన్ని పట్టుకో పట్టేసుకున్నాయి, పట్టేసుకున్నాయి కాబట్టి దొంగని పట్టేసి ఇలా సంఖ్యలు వేసారనుకోండి, ఇలా ఇలా వెళ్ళడానికి ఉండదు, అలాగే నిలబడి ఉండాలి. అలా ఆ ఒక్క కిరణం అటు ఇటు వెళ్లకుండా ఇలా తిన్నగా కాంతి పడుతూ అలా ఉండిపోయింది. అలా ఉండిపోయిన ఒక్క కాంతి కిరణంతో ఉన్న బాలసూర్యుడు చీకట్ల చేత కప్పబడితే ఎలా ఉంటాడో అలా, అమ్మా నువ్వు పెట్టుకున్నటువంటి కుంకం బొట్టుని నీ జుట్టులోంచి వచ్చిన చీకట్లు పట్టి కట్టేస్తే ఒక్క కిరణమే ముందుకి తిన్నగా పడితే ఎలా ఉంటుందో నీ పాపట అలా ఉంది. అంటే ఇలా చెబితే ఆ జుత్తుని మనం బాగా చూడగలుగుతాం. అమ్మో ఏదో దొంగతనం, చీకట్లు జుత్తు చాట్న దాక్కున్నాయి, ఒక్క కిరణం. అందుకని దిశాంబృందై బందీకృతమివ నవీనార్క కిరణం. ఏం వేస్తారో మహానుభావుడు, శంకరులకి శంకరులు చెల్లు. ఆయనలా ఇంకొకరు చేయలేరు, ఆయనకు ఆయనే సాటి. దిశాంబృందై ఈయనొక్కడే, చీకట్లో గుంపులు గుంపులు వాళ్ళు కాబట్టి దిశాంబృందై బందీకృతమివ నవీనార్క. నవీనార్క అంటే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు గుండ్రంగా ఎర్రగా ఉంటాడు. ఆ ఎర్రగా గుండ్రంగా ఉన్న సూర్యుడు ఎలా ఉంటాడో అలా ఇక్కడ ఉంటే ఆయన కాంతినంతటినీ చీకట్లు కప్పేసాయి. అందుకని జుత్తంతా కాంతి పడలేదు. అలా పడిపోతే ఆవిడ జుత్తంతా ఎర్రగానే తెల్లగానే ఉండాలి. అందుకని ఆ జుట్టు నల్లగానే ఉంచాలి. అందుకని చీకట్ల గుంపులన్నీ అందులో ఉన్నాయి, ఉండి పట్టేసాయి. సాక్ష్యం ఒకటి కావాలి కాబట్టి సూర్యుడిని పట్టుకున్నారని ఒక్క కిరణాన్ని వదిలిపెట్టాయి. ఆ ఒక్క కిరణం అటు ఇటు వెళ్ళడానికి స్వేచ్ఛ లేకుండా సంఖ్యలు లేచి పట్టుకున్నాయి. అందుకని తిన్నగానే పడింది పాపం, అది అటు ఇటు వెళ్ళలేక. ఆ ఒక్క కిరణమే ఇలా వచ్చినటువంటి నీ పాపట. ఇక్కడ ఉన్న ఎర్రటి నువ్వు పెట్టుకున్న కుంకమే బాలసూర్యుడు, ఈ పక్కన ఉన్నటువంటి నల్ల జుత్తులో ఉన్నవే చీకట్ల గుంపులు. అమ్మా నీ పాపటలో పెట్టుకున్న బొట్టు, నీ నల్ల జుత్తు, నీ పాపట నేను ఇలా చూశాను. ఇలా నేను భావన చేసి చూసిన కారణం చేత నాకొక్కడికే కాదు, ఈ శ్లోకం చెప్పినందుకు, ఈ శ్లోకం చదివినందుకు, ఈ శ్లోకం విన్నందుకు కొద్ది దూరమైన మనసు కదిలి అమ్మవారి యొక్క ఆ కేశపాశాన్ని, అమ్మవారి తలని, అమ్మవారి జుత్తుని ఎవరు చూశారో, ఎవరు వింటున్నారో, ఎక్కడ చెప్పబడిందో అక్కడంతా కూడా క్షేమము కలుగుగాక.